గలతీయులకు రాసిన లేఖ. మనుషుని నుండి అయినను మనుషుని ద్వారానైనను కాక యేసుక్రీస్తు ద్వారాను, ఆయనను మరణములో నుండి లేపిన తండ్రి అయిన దేవుని ద్వారాను, అపోస్తలుడైన పౌలు నుండియు, మరియు నాతో ఉన్న ఇతర సోదరుల నుండియు, గలతీయలో ఉన్న సంఘాలకు, మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని కనికరించి మీకు శాంతి ప్రసాదించుగాక. ప్రస్తుతం మనము అనుభవిస్తున్న చెడు కాలం నుండి రక్షించటానికి మన పాపాల కోసం క్రీస్తు బలి అయ్యాడు. తద్వారా మన తండ్రి అయిన దేవుని ఇచ్ఛను పూర్తి చేశాడు. దేవునికి మహిమ చిరకాలం ఉండుగాక. ఆమేన్. తనలో దయ ఉండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని ఇంత త్వరలో వదిలివేయటం, మరొక సువార్త వైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టటానికి, క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను గాని లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత గాని మేము ప్రకటించిన సువార్తగాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటివాడు నిత్య నాశనానికి గురియగుగాక. మేము ఇది వరకు చెప్పిన దాన్ని ఇప్పుడు నేను మళ్లీ చెబుతున్నాను. మీరు అంగీకరించిన సువార్తగాక వేరొక సువార్తను ఎవడైనా మీకు బోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవునుగాక. నేనిప్పుడు మానవుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేక దేవుని మెప్పునా? మానవుణ్ణి నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుణ్ణి కాదు. సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు, అది మీరు గమనించాలి. నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసుక్రీస్తు తెలియచేశాడు. నేను యూదునిగా ఎట్లా జీవించానో మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూశానో మీకు తెలుసు. నేను యూదునిగా నా వయసులో ఉన్న వాళ్ళందరికన్నా చురుకైన వాడను. నా పూర్వీకుల సంప్రదాయాల విషయంలో నాకు చాలా పట్టుదల ఉంది. కానీ దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కుమారుణ్ణి తెలియచేయటానికి నిశ్చయించుకొన్నాడు. నేను యూదులు కానివాళ్లకు తన కుమారుని గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశ్యం. నేను ఈ విషయంలో మరొక వ్యక్తిని సంప్రదించలేదు. నాకన్నా ముందు నుండి అపోస్తులుగా ఉన్నవాళ్లను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్లలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్లి ఆ తరువాత డెమస్కసుకు తిరిగి వచ్చాను. 3 సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోటానికి యెరూషలేము వెళ్లాను. అతనితో 15 రోజులు గడిపాను. ఆ సమయంలో ప్రభువు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపోస్తులెవరూ నాకు కనిపించలేదు. నేను అబద్ధం రాయటం లేదని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆ తర్వాత నేను సిరియా, కిలికియా దేశాలకు వెళ్లాను. యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. ఇది వరలో మన వాళ్లను హింసించిన వ్యక్తి ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చేయాలని చూశాడు అని ఇతరులు అనగా వాళ్లు విన్నారు. మరియు నా గురించి వాళ్లు దేవుణ్ణి స్తుతించారు. గలతీయులకు 2:14 సంవత్సరాల తరువాత బర్నబాతో కలిసి నేను మళ్లీ యెరూషలేము వెళ్లాను. తీతు కూడా నా వెంట ఉన్నాడు. దేవుడు ఆదేశించటం వల్ల నేను అక్కడికి వెళ్లాను. యూదులు కానివాళ్లకు నేను ప్రకటిస్తున్న సువార్తను రహస్యంగా ముందు అక్కడి నాయకులకు చెప్పాను. నేను ప్రస్తుతం చేస్తున్న సేవ, ఇది వరకు చేసిన సేవ వ్యర్థం కాకూడదని నా అభిప్రాయం. నా వెంటనున్న తీతు గ్రీకు దేశస్థుడైనా సున్నతి చేయించుకోమని వాళ్లు బలవంతం చేయలేదు. మాలో కొందరు దొంగ సోదరులు చేరారు. వాళ్లలో కొందరు తీతు సున్నతి పొందాలని బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. వీళ్లు గూఢచారులుగా సంఘములో మేము యేసుక్రీస్తులో విశ్వాసులముగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని పరిశీలించాలని వచ్చారు. మమ్మల్ని మళ్లీ బానిసలుగా చేయాలని వాళ్ల ఉద్దేశ్యం. సువార్తలో ఉన్న సత్యం మీకు లభించాలని మేము వాళ్లకు కొంచెం కూడా లొంగలేదు. సంఘంలో ముఖ్యమైన వాళ్లలా కనిపించేవాళ్లు వాళ్ల అంతస్తు ఏదైనా సరే నేను లెక్క చేయను. అంతేకాక అంతస్తును బట్టి దేవుడు తీర్పు చెప్పడు. నేను చెప్పిన సందేశాన్ని మార్చలేదు. పైగా యూదులకు బోధించే బాధ్యత పేతురుకు ఇవ్వబడినట్లే యూదులు కానివాళ్లకు బోధించే బాధ్యత నాకివ్వబడిందని వాళ్లు గమనించారు. పేతురు యూదులకు అపోస్తలుడుగా చేసిన సేవలో దేవుడు సహకరించినట్లే అపోస్తలుడనుగా యూదులు కానివాళ్ల కోసం నేను చేస్తున్న సేవలో కూడా దేవుడు నాకు సహకరించాడు. ముఖ్యమైన వాళ్లని పేరు పొందిన యాకోబు, కేఫా, యాహాను దేవుడు నాపై చూపిన అనుగ్రహాన్ని గుర్తించి నాకు బర్నబాకు సహాయం చేయటానికి అంగీకరించారు. మేము యూదులు కానివాళ్ల దగ్గరకు వెళ్లేటట్లు, వాళ్లు యూదుల దగ్గరకు వెళ్లేటట్లు నిర్ణయించుకొన్నాము. మేము పేదవాళ్లకు సహాయం చేయాలని మాత్రం వాళ్లు కోరారు. మాకును అదే అభిలాష ఉంది. పేతురు అంతియోకయాకు వచ్చినప్పుడు అతని తప్పు స్పష్టంగా కనిపించటం వల్ల అది నేను అతని ముఖం ముందే చెప్పాను. ఇది వరలో ఏం జరిగిందంటే, యాకోబు దగ్గర నుండి కొందరు వ్యక్తులు పేతురు దగ్గరకు వెళ్లారు. అప్పటిదాకా పేతురు యూదులు కానివాళ్లతో కలిసి తింటూ ఉండేవాడు. కాని వాళ్లు రాగానే సున్నతి గుంపుకు చెందిన వాళ్లకు భయపడి వాళ్లతో కలిసి తినటం మానుకుని వాళ్లకు దూరంగా వెళ్లాడు. మిగతా యూదులు కూడా అతడు చేస్తున్న ఈ వంచనలో పాల్గొన్నారు. దీని ప్రభావం వల్ల బర్నబా కూడా తప్పుదారి పట్టాడు. సువార్త బోధించిన విధంగా వాళ్లు నడుచుకోవటం లేదని నేను గ్రహించి పేతురుతో అందరి ముందు, నీవు యూదుడు కానివాని వలె జీవిస్తున్నావు, మరి అలాంటప్పుడు యూదులు కానివాళ్లను యూదుల సంప్రదాయాల్ని అనుసరించుమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు అని అడిగాను. పుట్టుకతో మనము యూదులము, యూదులు కానివాళ్లలా పాపం చేసేవాళ్లము కాదు. ధర్మశాస్త్రాన్ని ఆచరించటం వల్ల నీతిమంతుడు కాడని, యేసుక్రీస్తును విశ్వసించటం వల్ల మాత్రమే ఒకడు నీతిమంతుడవుతాడని మనకు తెలుసు. ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరూ నీతిమంతులుగా కాలేరు. కనుక మనం కూడా ధర్మశాస్త్రం వల్ల కాకుండా యేసుక్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం వల్ల నీతిమంతులం కావాలనే ఉద్దేశంతో ఆయన్ని విశ్వసించాము. మనము క్రీస్తు వల్ల నీతిమంతులం కావాలని ఆయన్ని విశ్వసించామంటే దాని అర్థం మనం పాపులమనే కదా. అంటే క్రీస్తు పాపానికి తోడ్పడుతున్నాడా? ఎన్నటికీ కాదు. నేను వదిలివేసిన ధర్మశాస్త్రాన్ని నేనే మళ్లీ బోధిస్తే నేను ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాణ్ణవుతాను. నేను దేవుని కోసం జీవించాలని ధర్మశాస్త్రం పట్ల మరణించాను. ధర్మశాస్త్రమే నన్ను చంపింది. నేను క్రీస్తుతో సహా సిలువ వేయబడ్డాను. కాబట్టి నేను జీవించటం లేదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఈ దేహంలో నన్ను ప్రేమించి నా కోసం మరణించిన దేవుని కుమారుని పట్ల నాకున్న విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. దేవుని దయను నేను కాదనలేను. ధర్మశాస్త్రం వల్ల ఒకడు నీతిమంతుడు కాగలిగితే మరి క్రీస్తు ఎందుకు మరణించినట్లు? గలతీయులకు 3. గలతీయ ప్రజలారా, మీరు అవివేకులు. మిమ్ములను ఎవరు మోసగించారు? యేసుక్రీస్తు సిలువకు వేయబడిన దానిలో ఉన్న అర్థం మీ కళ్ళ ముందు స్పష్టంగా చిత్రించాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ధర్మశాస్త్రం అనుసరించటం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందారా, లేక సువార్త విశ్వసించటం వల్ల పొందారా? మీరింత అవివేకులా? పరిశుద్ధాత్మతో ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నం ద్వారా నీతిమంతులు కావాలని చూస్తున్నారా? మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను. దేవుడు పరిశుద్ధాత్మను పంపి మీకోసం మహత్కార్యాలు చేస్తున్నది మీరు ధర్మశాస్త్రం అనుసరించినందుక లేక సువార్తను విశ్వసించినందుక? అబ్రహామును పరిశీలించండి. అతడు దేవుణ్ణి విశ్వసించాడు, కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. కనుక విశ్వాసమున్నవాళ్లే అబ్రహాము కుమారులని గ్రహించండి. యూదులు కానివాళ్లను దేవుడు వాళ్ల విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు రాసినవాళ్లు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రహాముతో, అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులవుతారు అని ముందే చెప్పాడు. కనుక అబ్రహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదేవిధంగా అతని వలె విశ్వసించిన వాళ్లు కూడా ధన్యులవుతారు. ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్లందరి మీద శాపం ఉంది. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటినీ అన్నివేళలా ఆచరిస్తూ జీవించనివాడు దేవుని శాపానికి గురి అవుతాడు అని వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవరిని నీతిమంతునిగా చేయడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే విశ్వాసం ద్వారా నీతిమంతుడైన వాడు అనంత జీవితం పొందుతాడు అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు అని వ్రాయబడి ఉంది. చెట్టుకు వేలాడవేయబడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కాని వాళ్లకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం. సోదరులారా, ఇక మన నిత్య జీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకుంటాను. అంగీకరించిన వడంబడికను మనం రద్దు చేయలేము లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే. అబ్రహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేశాడు. కాని ధర్మశాస్త్రములో వారసులకు అని వ్రాయబడలేదు. కాని అనేకులు అని అర్థం రాకుండా ఒకనికి అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు. నేను చెప్పేదేమిటంటే, 430 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతములో దేవుడు చేసిన వడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చేయలేదు. అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి ఉందన్నమాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానము ద్వారా అబ్రహాముకు ఇచ్చాడు. మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశమేమిటి? పాపాన్ని ఎత్తిచూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చేయబడిన అబ్రహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది. కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి. మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్లం. కాని లేఖనాల్లో ప్రపంచం పాపాల్లో చిక్కుకుపోయింది అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకయిందంటే, యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చేయబడిన వరము విశ్వాసం ఉన్నవాళ్లకే ఇవ్వబడుతుంది. విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలుపడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్లటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏమాత్రం అధికారం లేదు. యేసుక్రీస్తులో మీకు విశ్వాసం ఉండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడు కానివాడని, బానిసని, యజమాని అని, ఆడా అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తుయేసులో మీరందరూ సమానం. మీరు క్రీస్తుకు చెందితే అబ్రహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమవుతాం. గలతీయులకు 4. నేను చెప్పేదేమిటంటే, వారసుడు చిన్నవానిగా ఉన్నంతకాలం అతడు ఆస్తికంతా వారసుడైనా అతనికి బానిసకు వ్యత్యాసం లేదు. అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే. అదేవిధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై జీవించాము. కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు. మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు. కనుక మీరు బానిసలు కారు, మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు. ఇది వరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు ఒట్టి దేవుళ్లకు బానిసలై జీవించారు. కాని ఇప్పుడు మీకు దేవుడెవరో తెలుసు, లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిసారమైన, నిరర్ధకమైన ఆ శక్తులు వైపు మళ్లీ ఎందుకు వెళుతున్నారు? మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను ఇంకా పాటిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది. సోదరులారా, నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చేయలేదు. నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు, విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసుక్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు. మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజం చెప్పటం వల్ల ఇప్పుడు నేను మీ శత్రువునయ్యానా? వాళ్లు మిమ్మల్ని లోపరుచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మా నుండి మిమ్మల్ని వేరు చేయాలని వాళ్ల ప్రయత్నం. మీరు వాళ్లను మాత్రమే అనుసరించాలని వాళ్ల ఉద్దేశ్యం. ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి. నా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకు నేను మీకోసం మళ్లీ ఈ ప్రసవ వేదన పడుతూ ఉండవలసిందే. మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది. ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకున్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెబుతుందో తెలియదా? అబ్రహాముకు 2 పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు సొంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని సొంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు. ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ ఇరువురు స్త్రీలు 2 వడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక వడంబడిక వచ్చింది. దీనివల్ల జన్మించిన వాళ్లు బానిసలు కావాలని ఉంది. హాగరును ఆ మొదటి వడంబడికతో పోల్చవచ్చును. అరేబియాలో ఉన్న సినాయి పర్వతంతో కూడా హాగరును పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి. దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఓ గొడ్రాల, పిల్లల్ని కననిదానా, ఆనందించు. పురిటి నొప్పులు పడనిదానా, గట్టిగా కేకలు వేయి. ఎందుకనగా భర్త ఉన్న స్త్రీకన్నా భర్తలేని స్త్రీకి పిల్లలు ఎక్కువ. కనుక సోదరులారా, మీరు ఇసాకు వలె వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు. ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది. కాని ధర్మశాస్త్రం ఏమి చెబుతున్నది? బానిస స్త్రీ కుమారుడు స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి అని వ్రాయబడి ఉంది. సోదరులారా, మనము సొంత స్త్రీకి జన్మించిన బిడలం, బానిస స్త్రీకి జన్మించిన బిడలం కాము. గలతీయులకు 5. మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. ధర్మశాస్త్రం అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త పడండి. నా మాట వినండి. మీరు సున్నతి చేయించుకోవటానికి అంగీకరిస్తే క్రీస్తు వల్ల మీకు ఏమాత్రము ప్రయోజనం లేదని పౌలును నేను చెబుతున్నాను. సున్నతి చేయించుకోవటానికి అంగీకరించినవాడు ధర్మశాస్త్రాన్నంతా పాటించవలసి వస్తుందని నేను మళ్లీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెబుతున్నాను. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా కావాలనుకుంటున్న మీరు స్వయంగా క్రీస్తులో నుండి విడిపోయారు. తద్వారా దైవానుగ్రహాన్ని పోగొట్టుకున్నారు. కాని మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆశిస్తున్న నీతి విశ్వాసం ద్వారా లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించి దానికోసం నిరీక్షిస్తున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు దృష్టిలో సున్నతికి విలువలేదు. సున్నతి చేసుకొన్నా చేసుకోకపోయినా ఒకటే, ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే విశ్వాసానికి మాత్రమే విలువ ఉంటుంది. మీరు పందెములో బాగా పరిగెత్తుచుండిరి. ఈ సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచారు? మిమ్మల్ని పిలిచినవాడు ఆటంకపరచలేదు. పులుపు కొంచెమైనా పిండినంతా పులిసేటట్లు చేస్తుంది అని మనకు తెలుసు. మీరు మరో విధంగా ఆలోచించరని ప్రభునందు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీ దృఢ విశ్వాసాన్ని కదిలిస్తున్నవాడు ఎవడైనా సరే, వాడు తప్పక శిక్షననుభవిస్తాడు. నా సోదరులారా, సున్నతి చేయించుకోవాలని నేనింకా బోధిస్తున్నట్లయితే నన్ను వాళ్ళెందుకు ఇంకా హింసిస్తున్నారు? నేను ఆ విధంగా ఉపదేశిస్తున్నట్లయితే నేను సిలువను గురించి బోధించినా ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. మిమ్మల్ని కలవరపెట్టేవాళ్లు పూర్తిగా అంగచ్ఛేదన జరిగించుకోవటం మంచిది. నా సోదరులారా, మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరీ స్వేచ్ఛను మీ శారీరక వాంఛలు తీర్చుకోవటానికి ఉపయోగించకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పరం సహాయం చేసుకుంటూ ఉండండి. నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్న ఒకే నియమంలో ధర్మశాస్త్రమంతా ఇమిడి ఉంది. మీరీ విధంగా కలహములాడుకుంటూ హింసించుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు. అలా జరగకముందే జాగ్రత్త పడండి. కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు. ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకుంటున్న దానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్న దాన్ని చెయ్యలేకపోతున్నారు. కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు. మానవ స్వభావము యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు, అసూయ, త్రాగుబోతుతనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేను ఇదివరకే వారించాను, మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్లు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, వినయం, ఆత్మనిగ్రహం, వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు. మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము కనుక ఆయన ప్రకారము నడుచుకుందాము. ఒకరికొకరిని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం. గలతీయులకు 6. నా సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తే మీలో ఆత్మీయంగా జీవిస్తున్నవాళ్లు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపములో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి. పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించిన వాళ్లవుతారు. తనలో ఏ గొప్పతనమూ లేనివాడు తాను గొప్ప అని అనుకుంటే తనను తాను మోసం చేసుకున్నవాడవుతాడు. ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు. ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు బోధించిన వానికి అన్ని విధాలా సహాయం చెయ్యాలి. మోసపోకండి. ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయములో దేవుణ్ణి మోసం చెయ్యలేము. శారీరక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంత జీవితం అనే ఫలం పొందుతాడు. కనుక మనం విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడవకుండా మంచి చేస్తే సరి అయిన సమయానికి మంచి అనే పంట కొయ్యగలుగుతాము. మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం. ఇది మీకు నేను నా స్వహస్తాలతో వ్రాసాను. మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో చూడండి. నలుగురిలో మంచి పేరు పొందాలనుకున్నవాళ్లు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు ఈ విధంగా చేయటానికి ఒకే ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువను గురించి బోధించటం వల్ల కలిగే హింస నుండి తప్పించుకోవాలని వాళ్ల ఉద్దేశ్యం. సున్నతి చేసుకున్నవాళ్లు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. కాని శారీరకంగా వాళ్లు గర్వించటానికి మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువయందు తప్ప మరి దేనియందునూ అతిశయించను. ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చియున్నాము. సున్నతి చేయించుకున్నా చేయించుకోకపోయినా ఒకటే, క్రొత్త జీవితం పొందటం ముఖ్యం. ఈ నియమాల్ని పాటించేవాళ్లందరికీ దేవుని ఇశ్రాయేలు ప్రజలకు శాంతి అనుగ్రహం లభించునుగాక. చివరకు నా దేహంపై యేసును గురించి పొందిన గుర్తులు ఉన్నాయి కనుక నాకెవ్వరూ ఆటంకం కలిగించకుండా ఉండండి. సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడై ఉండుగాక. ఆమేన్.